గురుదేవులు నూతన యుగ నిర్మాణ యోజన ప్రజ్ఞాపుత్రులు అని రకరకాలైనటువంటి మాటలతో చాలా విషయాలు చెప్పారు. యుగ నిర్మాణ యోజన ప్రజ్ఞాపుత్రులు దాని తర్వాత ఇంకా మూడు స్టెప్స్ ముందుకెళ్ళారు గురుదేవులు. యుగ నిర్మాణ యోజనతో ఆగలే ఆయన. దాని తర్వాత ఆయన బ్రహ్మ వర్చస్ శాంతి కుంజ్ గాయత్రి తీర్థ్ పెట్టారు ఆయన. అంచేత యుగ నిర్మాణ యోజన అనేది ముందు మీకు అర్థం కావాలి. దానికి కావలసినటువంటి ప్రయత్నాలు అనేక రకాలుగా నేను మీకు అందజేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఈ చెప్తున్నటువంటి క్లాసులు మాత్రము కోటిలో ఒక్క మందికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇంకా మాట్లాడితే కోట్లాను కోట్ల మందిలో ఒకళ్ళకి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని వీటిని వినండి. అంటే అందరూ ఈ మార్గంలోకి రాగలుగుతారు అనేటటువంటి అపోహలో ఉండకండి. ఇట్ ఈస్ నాట్ సింపుల్. ముందు మీకు అర్థం అవటం కష్టం, అర్థమయ్యాక ఆచరించడం చాలా కష్టం, చాలా కష్టం. గురుదేవులు చెప్పినటువంటి ప్రజ్ఞాపుత్రులైన శ్రీ అరబిందో చెప్పినటువంటి అతి మానస పుత్రులైన శ్రీరామకృష్ణ పరమహంస భావ ముఖోభవ అనేటటువంటి వ్యక్తులైన సాయి తత్వమని అర్థము చేసుకుని అల్లా మాలిక్ అనగలిగేటటువంటి వాడైనా శ్వాసను ఉపయోగించుకుని పరిణామ క్రమంలో చాలా ముందుకు వెళ్ళిపోవాలి అనుకునేటటువంటి క్రియాయోగ దీక్షితులు, లహరి మహర్షి యొక్క శ్వాస విజ్ఞాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళైనా, మళ్ళీ ఓటో క్లాస్ నుంచి మొదలెట్టేటటువంటి సాధన నేను చెప్తున్నాను. ఈ సాధన మీకు కాదు, ఈ సాధన చేసేటటువంటి వ్యక్తులు ఏ సాధన చేయబోతున్నారో మీరు తెలుసుకుంటున్నారంతే. మీకు ఆ దమ్ము ఉన్నదా లేదా, దానికి ఏకైక ఇది ఏంటంటే మీ మొత్తము జీవితము భగవదార్పణ అవ్వాలి. ఒక బిట్ భగవదార్పణ అంటే పొద్దున్న ఒక 5:30 to 6:30 వరకు నేను భగవంతుడి కోసం పనిచేస్తాను, పార్ట్ టైం జాబ్కి ఇది కుదరదు. ఈ సాధనలో అంటే గురుదేవులు ఏ గ్రూప్కి చెందినవాళ్ళు, శ్రీ అరబిందో ఏ గ్రూప్కి చెందినవాడు, క్రైస్ట్ ఏ గ్రూప్కి చెందినవాడు, మొహమ్మద్ ఏ గ్రూప్కి చెందినవాడు, ఆ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా జీవిస్తున్నారో తెలిసేటటువంటి విధానం. అంటే ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ది మాస్టర్స్. బానిస బతుకులు బతికేటటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానము ఇది కాదు. ఏ బానిసత్వం? మీ ఇంద్రియాలకి మీరు బానిసలు, మీ కోరికలకు మీరు బానిసలు, మీ అహంకారాలకి మీరు బానిసలు, మీ అజ్ఞానానికి మీరు బానిసలు. ముందు మీరు అజ్ఞానానికి బానిసలు అనేటటువంటిది బుర్రకు ఎక్కితే తప్ప మీరేమీ చేయలేరు. మీకేమనిపిస్తోంది అంటే మీకు తెలుసు, కానీ మీకేం తెలియదు. చేత ఇది ఎటువంటి వాళ్ళకి ఈ క్లాసులు అంటే, ఇది ఇంట్రొడక్టరీ క్లాసెస్ అని ఎస్ఎస్వై వాళ్ళు పెడతారు. మీరు ఎప్పుడైనా ఇంట్రొడక్టరీ క్లాసెస్కి అందరూ రావచ్చు, కానీ మేము ఆ నియమాలకి కట్టుబడి ఉంటాము అన్నటువంటి వాళ్ళకి సాధనా శిబిరాలలో పాలు పంచుకోగలుగుతారు. చేత మీకు నేను తిరిగి వచ్చాక చెప్దాం అనుకున్నాను జూన్లోను జూలైలోను, కానీ మరి అంత టైం ఎందుకు గురువులు ఇవ్వటం లేదు. నేను చెప్పాక వాడు మూడేళ్లలో అంతా లాగేద్దాం అనుకుంటున్నారని. అంచేత ఇది ఈ సీడీలు మీకోసం కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని సర్వసమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తులకి మాత్రమే. అది చాలా స్పష్టంగా ఈ సీడీలు వింటున్నప్పుడు మీ మనసులో రావాలి. విని సమర్పణ సర్వసమర్పణ చేసుకోలేకపోతే అది వేస్టే. అది ఆ భావన. ఇంకా సర్వసమర్పణ అన్నాక సర్వసమర్పణే, కరిష్యే వచనం తవ. కానీ ఎవరి వచనము? నీ గురువు యొక్క వచనం, నీ హృదయములోంచి పలికేటటువంటి గురువు యొక్క వచనము, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, దాన్ని పట్టుకోగలగాలి. ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ పట్టుకోలేనటువంటి వాళ్లకు బాహ్య గురువులు. మీ లోపల ఉన్నటువంటి యంత్రారూఢ అని మాయాశక్తితో మిమ్మల్ని ఒక మెషిన్ వలె, యంత్రము వలె, తోలుబొమ్మల వలె ఆడిస్తున్నటువంటి ఆ మాయాశక్తి యొక్క పురుషుడికి, మాయాశక్తిని నియామనము చేస్తున్నటువంటి పురుషుడికి మీరు సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేసుకున్నాక వాడు చెప్పింది చేయాలి, నీకు ఇష్టమైంది చెయ్యు. గుర్రం ఉంది, గుర్రాన్ని మనం గుర్రపుశాలలో కట్టేస్తాం, కడతాం, తిండి పెడతాం, దానికి అంతా చేస్తాం, కానీ దాని ఇష్టం వచ్చినప్పుడు అది నేను వెళ్తాను వస్తాను అంటే కుదరదు. ఎప్పుడో వెళ్ళాలి రావాలి, దాని బాస్, దాని మాస్టర్ దాని మీద స్వారీ చేస్తాం అనుకున్నప్పుడు స్వారీ చేస్తుంది, ఎక్కడ తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తుంది. దాని మాస్టర్ దాన్ని గుర్రపుశాలలో, లేకపోతే వాడు కాస్త బాగా డబ్బున్నవాడు అయితే ఒక అశ్వశాలలో దాన్ని ఫ్రీగా వదిలేసాడు అనుకోండి, దాని ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళవచ్చు. అది తినాలనుకుంటే ఆకలేస్తే తినవలసింది ఏదో తినగలుగుతుంది, కానీ దాని స్వామి, దాని యజమాని ఏదైనా వెళ్ళాలి బయటకి అనుకుంటే ఏం చేయాలి? అప్పుడు నేను తిరుగుతూ ఉన్నాను, ఈ వెయిట్ అందు, నేను తింటున్నాను, ఈ వెయిట్ అందు, వాడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. అంచేత ఈ విధమైనటువంటి మీకు కమాండ్ రానంత వరకు మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు, మీ కుటుంబాలతో ఉంటారు, మీ సమాజంలో ఉంటారు, మీకు ఆజ్ఞ వస్తే. కానీ నాకు తెలుసు చాలామందికి ఈ క్లాస్ అయిపోయే లోపల ఆజ్ఞలు వచ్చేస్తాయి అన్నీ వదిలేసుకుని, ఎందుకంటే ఈ బాధ్యతల కంటే ఇది ఈజీ అని మీ ఉద్దేశం. గురువుల పని మీరు చేయలేరు. సక్రమంగా ఒక ప్రణాళికాబద్ధంగా పని చేసుకునేటటువంటి విధానం రానటువంటి వాళ్ళు గురువులకి ఉపయోగపడరు. మీరు చేసేటటువంటి అన్ని సాధనలు లక్ష్యహీనమైనటువంటి సాధనలు. దే హ్యావ్ నో పర్పస్. ఏదైనా పర్పస్ ఉంది అంటే పెళ్ళి ఎలా జరగాలి, ఉద్యోగం ఎలా వస్తుంది, డబ్బులు ఎలా వస్తాయి, అంటే మీ కోరికలకి తీర్చుకునేటటువంటి విధి విధానాలలో మీరు అవస్థపడుతున్నారు తప్ప. అంటే యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఏ మ్యాన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. భగవంతుణ్ణి నమ్మనటువంటి వాడు కంటే మీరు గొప్పవాళ్ళు ఏం కాదు. ఆ విషాదం తెచ్చుకోవాలి మీరు. నేను ఈ భగవంతుడి గురించి చేస్తూ ఉంటే ఇంకా నా హక్కుల గురించి మాట్లాడుతున్నాను. ఓ ఆశ్రమంలో ఉంటే ఈ ఆశ్రమం నాది, ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి దీంట్లో ఏ పని చేసినా మేము ఒప్పుకోము. మరి గాయత్రి పరివారం నుంచి నేను దూరంగా ఎందుకుంటున్నాను, నా గురువుగారు నా గురువుగారే. కానీ నేను నా గురువు చెప్పినట్టు చేయటానికి అడ్డు తగిలే వాళ్ళతో నేను మా గాయత్రి పరివారంతోనే లేను. నేను మీరెంత మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి చెప్పటం లేదు. ఆ మానసిక స్థితి రావాలి. ఆ మానసిక స్థితి మీకు రాలే, మీకు ఇక్కడే దెబ్బలాట్లే. మీరు దెబ్బలాడుకోండి, అది నేర్చుకోవటానికేగా ఇవంతా పెట్టేది. ఇది తప్పని నేను అంటానులే, కానీ ఇది దాటలేకపోతే మీరు గురువులకు ఉపయోగపడరు. ఆ విషాదం మీకు రావాలి. ఇంకా ఇన్నేళ్ల బట్టి నేను ఇది వింటున్నా, ఇన్ని జన్మలెత్తినా గురువు పని ఎలా చేయాలి అనేది మాకు చేత కావటం లేదు. ఎందుకు చేత కావటం లేదు అంటే ఇంకా మీరు బయట ఉన్నటువంటి గురువు మీదే ఆధారపడుతున్నారు. అది తప్పు. అది మనసస్థు పరాబుద్ధే యో బుద్ధే పరసస్థు సహా. ఎవడా గురువు ఎక్కడున్నాడు అంటే మనస్సు కంటే వెనకాతలున్న బుద్ధి, బుద్ధి కంటే వెనకాతలున్నటువంటి ఆ గురువు. ఆ గురువు యొక్క వాక్ పట్టుకోవటానికి కావలసినటువంటి సాధనా విధానంలో పొద్దున్న అర్జున విషాద యోగంలో మీరేం నేర్చుకున్నారు అంటే మనం ఏమీ నేర్చుకోలేదు అని తెలుసుకునట, ఏమీ అర్థం కాలేదు అని తెలుసుకునట. అర్జునుడికి ఏమీ అర్థం కాలే, అందుకే ఆ కృష్ణుడికి చెప్పటం మొదలు పెడతాడు. కులమే నాశనం అయిపోతుంది, నువ్వు ధర్మస్వరూపుడివి, ఏ ధర్మస్థాపనకి నువ్వు వచ్చావో ఆ ధర్మస్థాపనే ఉండదు. ఇంకెందుకయ్యా నీ జన్మ అన్నాడు కృష్ణుడితో. అర్జునుడు అన్నాడు మామూలు వ్యక్తి అంటే వేరే విషయం, ఏమీ తెలియనటువంటి వాళ్ళు పని కట్టుకుని ఎప్పుడో వచ్చేసి అసలు ఇదంతా మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని అడిగితే వాళ్ళని పాపం జాలిపడాలి, ఏం అర్థం కాలేదు వాళ్ళకి అని. హృదయాశ్రమాల్లో జరిగే తంతు అదే. గురువుగారిని హత్య చేయటానికి ట్రై చేశారు, మాతాజీని కర్రతో కొట్టడానికి ట్రై చేశారు. అంచేత మీరు మామూలుగా అందరూ ఎలా ప్రవర్తిస్తారో అలా జీవించేటటువంటి వ్యక్తులే. మీరు ఇంకా గురువుని కొట్టడానికి ఎందుకు ట్రై చేయటం లేదంటే ఆ గురువు మిమ్మల్ని మీరు ఎక్కడ కొడతారో అనే భయంతో మీ యొక్క అసహ్యకరమైనటువంటి మానసిక స్థితిని కదపకుండా ఆపుతున్నాడు. కదిపితే అందరం ఒకటే. గురువు యొక్క మీకు గురువు యొక్క అది సామర్థ్యం ఏంటి అంటే మీ యొక్క కలుషితమైనటువంటి మానసిక స్థితిలో రాళ్ళు పడకుండా ఆపుతాడు. మీరు బయటకు వెళ్ళి ఎక్కడో పట్టించుకుని తెచ్చుకుంటారు, అప్పుడు గురువు మాత్రం ఏం చేయలేదు. ఆ విషాదం తెచ్చుకోండి. మరి ఆ విషాదం తెచ్చుకున్నాక ఏం చేయాలి మీరు? ఇది నేను చెప్పేటటువంటివి గీత మీద లెక్చర్స్ కాదు, గీత సాధన విధానం నేర్పుతున్నాను. మొట్టమొదట మీ మనస్సు మీరు చేస్తున్నటువంటి పని ఉచితమే అని చెప్తుంది. మీరు ఉచితమైన పని చేయగలిగేటటువంటి వ్యక్తులు కారు అనేటటువంటి ఏడుపు మీలో వస్తే చాలు. ప్రపంచం అంతా మిమ్మల్ని ఏమంటుందో అన్నది ఇంపార్టెంట్ కాదు. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, మీరందరూ నన్ను ఎంత గొప్పవాడన్నా నాకు ఏమీ తృప్తి లేదు. ఆయన గొప్పవాడనాలి, అనక్కర్లే. ఆయన నన్ను చూసి నవ్వినా చాలు, కోపంగా చూడకుండా ఉంటే చాలు. ఆయన ఆయన ఎవరు? శ్రీరామ్ శర్మ ఆచార్య మాత్రమే. దత్తుడితో నాకు సంబంధం లేదు, రామకృష్ణ పరమహంసతో నాకు సంబంధం లేదు, లాహరి మహాశయాలతో నాకు సంబంధం లేదు, శ్రీ అరవిందోతో నాకు సంబంధం లేదు, మరి అదంతా ఎందుకు చెప్తున్నాను? మా గురువు గారు, ఆయన గురువు ఎవరి గురువు పనులు చేయమని చెప్పారో ఆ పనులన్నీ చేశారు, కనుక నేను నా గురువు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాను. నేను కూడా నిద్రపోతూ ఉన్నటువంటి మూర్ఛాస్థితిలో ఉన్నటువంటి సమాజాన్ని లేపటానికి ట్రై చేస్తున్నా. లేస్తుంది ఖచ్చితంగా, మూడవ ప్రపంచ యుద్ధం పూర్తి అయిపోగానే లేస్తుంది. 210 ఆ ప్రాంతాలకి మూడవ ప్రపంచ యుద్ధము పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా గురువుల యొక్క ఈ సమూహంలోకి వచ్చేస్తారు. మరి మూడవ ప్రపంచ యుద్ధం ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోంది, అది మీరు కనిపెట్టాలి. 3126 బీసీ ఫిబ్రవరి 18 నుంచి మూడవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. 2011 సంవత్సరం నాటికి మూడవ ప్రపంచ యుద్ధం ఎండ్ అవుతుంది. చేత మీరందరూ కూడా మూడవ ప్రపంచ యుద్ధంలోనే ఉన్నారు, మూడవ ప్రపంచ యుద్ధం కోసమే వెయిట్ చేయక్కర్లే. కానీ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది. ఆ మూడవ ప్రపంచ యుద్ధం ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోంది అన్నది మీరు గమనించుకుని ఆ ప్రపంచ యుద్ధానికి సాక్షిగా ముందు జీవించటం నేర్చుకోవాలి. అది మొట్టమొదటి మీ బాధ్యత. అది మీకు అర్థమైపోయింది అనుకున్నారనుకోండి, పాపం గురువుల యొక్క మేధస్సు, ఆయనకి 5000 పట్టింది ఈ మూడవ ప్రపంచ యుద్ధాన్ని కొలుక్కి తీసుకురావడానికి. నేను చెప్పగానే మీకు అర్థమైపోయింది అందులో మీరున్నటువంటి మానసిక స్థితిలో. ఏదో చుట్టపు చూపుగా 22 నుంచి సాధనా క్యాంప్ అంటే 28 సాధనా క్యాంప్కి వస్తూ నేను చెప్పిన 2 మీకు అర్థమైపోతే అర్థమైపోయి అనుకునేటటువంటి భ్రమలోంచి బయటపడటం పెద్ద విషాదం. అర్థమైపోయింది అనుకున్నానే నేను ఎంత మూర్ఖుణ్ణి, గురువులు చెప్తున్న నాకు అర్థమైపోయింది అనిపిస్తోంది అంటే ఎంత మూర్ఖుడివి నువ్వు. అర్జునుడికే అర్థం కాలే, భగవద్గీత అందుకు మీరు పట్టుకోవాలి. మీ యొక్క అకించనత్వం, నెగ్లిజిబిలిటీ ఆఫ్ కాన్షియస్నెస్. అర్జునుడికే, కృష్ణుడితో పాటు జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి అర్థం కాలే. మీకు ఒక లెక్చర్లో అర్థమైపోయింది, 4 గీతాపారాయణ చేస్తే అర్థమైపోయింది. కొంచెం ఈ క్యాసెట్ని, సీడీని వింటున్నప్పుడు మీ మనస్సులు ఎలా మార్చుకోవాలో మీకు తెలియాలి. మీకు తెలిసి చేస్తాం లేదు, మీరంతా కూడా నటన చేస్తున్నారంటే, మిలిటరీలో ట్రైనింగ్ క్యాంప్స్లో బాయినెట్ పెట్టి పొడవటానికి పెద్ద ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కడ పొడవాలో ఇచ్చంటే నువ్వు కరెక్ట్గా కరెక్ట్ యాంగిల్లో అది లోపలికి వెళ్ళకపోతే ముందు వాడికి ఏం అవ్వదు, పక్కకి జారిపోతుంది. 2 లోపలికి వెళ్ళిన ఫోర్స్తో మళ్ళీ నువ్వు బయటకు తీయలేవు, దాన్ని ఇరుక్కుపోతుంది, జామ్ అయిపోతుంది అక్కడ. బాయినెట్ అంటే తెలుసా ఏం చెప్తున్నాను నేను? రైఫిల్ మీద ఒక కత్తి లాంటిది పెడతారు, అంటే గుండు ఖరీదైంది, కత్తి పెట్టి పొడిస్తే మనిషిని చంపడానికి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు గవర్నమెంట్కి రానికి. అంచేత వాళ్ళు చాలామంది ఏం చెప్తారు అంటే, గుండేసి చంపకు, పొడిచి చంపు. గురువుల్ని కాదు, అందులో ఎక్స్పర్ట్సే మనం, సూపర్ ఎక్స్పర్ట్స్మే అన్న ఏడుపు తెచ్చుకోండి. యూ పీపుల్ హ్యావ్ కిల్డ్ ద మాస్టర్స్. ఈ మానవ జాతి గురువుల్ని చంపింది ఇంతవరకు. గురువుని చంపేటటువంటి వాళ్ళల్లో నేను లేకుండా ఉంటే చాలు అనే ఏడుపు వచ్చినా చాలు. అంటే మీ గ్రూప్కి, గ్రూప్కి ఆ చెడ్డ పేరు ఉంది మానవ జాతికి, గురువుల్ని చంపేటటువంటి మానవ జాతి. చంపేశాక వాళ్ళని దేవుళ్ళని చేసేటటువంటి మానవ జాతి. ఎందుకంటే హిందీలో మరి ఆ పాట నాకు గుర్తొస్తుంది, కఫన్ బేచినే వాళ్ళం. కఫన్ అంటే తెలుసా ఏంటో? చచ్చిపోయి శవం మీద వేసినటువంటి గుడ్డ. ఈ దేవాలయాలను నడిపిస్తున్నటువంటి వాళ్ళు, ఆశ్రమాలను నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఏంటి అంటే, దేవుడి శవం మీద గుడ్డని అమ్ముకుని తినేవాళ్ళు. ఏడవండి మీ జీవితాలు ఎలా ఉన్నాయో అర్థం అవుతే. దేవుడు అక్కర్లే మీకు, ఏ దేవుడు కావాలి, ఎవరికి కావాలి? రామకృష్ణ పరమహంసకి దేవుడు పలికినట్టు మనం కథల్లో చదువుకుంటాం, జీవితంలో చూస్తాం. ఇంకా ఏ ఇతర పూజారికైనా దేవుడు పలికినట్టు విన్నారా మీరు దేవాలయాల్లో? అంటే ఏం చేస్తున్నాడు వాడు? మీకు ఎంత వస్తుంది మీ ఆలయం మీద అని అడుగుతారు చాలామంది. అంటే మీకు ఎంత డబ్బు వస్తుంది ముందు అది చెప్పండి, ఆ లెక్కలు తెలుసండి ముందు మాకు. ఆ ప్రశ్న వేసేటటువంటి వాళ్ళు ఎవరు? దేవుడి యొక్క శవం మీద బట్టను అమ్ముకుతింటున్నటువంటి పూజారులు. అది చాలా కరెక్ట్ క్వశ్చన్ అనిపిస్తుంది అడిగిన వాళ్ళకి, అడిగించిన వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి. మారాలి. మీరు మారకపోయినంత మాత్రాన నేను చెప్పే విధానం మారలేదు కదా. నేను ఎవరొచ్చినా వినండి, హాయిగా వినండి, కానీ మార్పు కోసం ప్రయత్నించే సీడీ ఇది. మీరు విన్నప్పుడు మారండి, మీరు అలా జీవించటం నేర్చుకోండి, గురువుల కోసం జీవించటం నేర్చుకోండి. కానీ మొట్టమొదటి తప్పు మీరు ఏం చేస్తారు అంటే గురువు తప్పు చేస్తున్నాడు. గురువుకే చెప్తారు నీ జీవిత లక్ష్యం కోసం నువ్వు జీవించటం లేదు. మొదటి అధ్యాయం అంతా అదే, అర్జునుడు చెప్పిందంతా అదే గురువుకి చెప్తున్నాడు. ఇది మనం చేస్తున్నటువంటి తప్పు అవునో కాదో చూసుకోండి. ఇది మిమ్మల్ని కాదు, సంపూర్ణ మానవ జాతిని తిడుతున్నా నేను. ఎందుకంటే ఐఎమ్ నో గురు, అందువల్ల మీరు నన్ను చంపలేరు. గురువునవుతే చంపగలరు. ఎందుకంటే వాడు బౌండెడ్ టు అన్ ఆశ్రమ్. మెసెంజర్కి ఏముంది, వినేవాళ్ళకి చెప్తాడు, వినేవాళ్ళకి చెప్పాడు, దూరం వెళ్ళిపోతాడు. కానీ మీరు వింటున్నది గీతా సాధన గురువులకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది నేర్చుకోండి. అది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అంటే గురువు తప్ప నాకు ఇంకెవరు లేరు, నేను జీవిస్తున్నది గురువు కోసమే. ఏ క్షణంలో గురువు నన్ను రమ్మన్నా నేను అన్నీ వదిలేసి వెళ్ళిపోగలను అన్న మానసిక స్థితి మీరు తెచ్చుకోవాలి. అప్పుడు ఉండండి, ఇది సర్దుకుని వస్తాను. ఒక గురువు ఒక శిష్యుడికి ఓ విచిత్రమైనటువంటి మంత్రోపదేశం చేశాడు. 24 గంటలలో ఒక విశిష్టమైనటువంటి 24 సెకండ్ల పాటు మాత్రమే ఉండేటటువంటి అమృత ఘడియలను వస్తాయట, ప్రతిరోజు వస్తాయట అది. ఆ గురువు ఆ శిష్యుడికి అమృత ఘడియల గురించి చెప్తే, ఇదిగో ఇది అనుకో, విష్ణుమూర్తి నీ దగ్గరికి వచ్చేస్తాడు, ఏం అడిగితే అది ఇస్తాడు. సరే చెప్పాడు. చెప్పగానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ముందు ఈ గురువుని నా దగ్గర నుంచి తీసేయండి, వీడితో నాకు చాలా డేంజరు. ఇచ్చేయంటే మేము పాస్ అయిపోగానే మేము ఏదో సుఖంగా జీవిద్దామంటే ఇంకో పరీక్ష పెడతాడు. ఈ గురువుతో మా ఏడుపులు మీకు తెలీదు, అర్జున విషాదయోగం కాదు, ముందు గురువు విషాదయోగం వచ్చిందయ్యా నాకు ఈ గురువుతో. సరే రైట్ అన్నాడు. సరే ఇంకా పద అన్నాడు. పదంటావేంటి, నేనేం కోరందే అన్నాడు. నువ్వు కోరేసావుగా, గురువు చెప్పిన మాట కలలేదు మాకు అంటే అప్పుడు ఎవరు కావాలని, విష్ణుమూర్తి కావాలని కదా, మరి గురువుని నేను తీసేశాను పద అన్నాడు నాతో. అప్పుడు ఎలా వస్తాను, ఇంకా మా అబ్బాయి పుట్టబోతున్నాడు, 9th మంత్లో ఉంది మా ఆవిడ, మా అబ్బాయి పుట్టాక వస్తాను అన్నాడు. మాట తప్పవు కదా అన్నాడు. అబ్బాయి నేను మాట ఎక్కడ తప్పుతాను, నా మాట మీద విశ్వాసం లేదా, నా మనస్సులు మీకు తెలీదా, నేనేమనుకుంటాను, నేను ఎలా జీవిస్తున్నానో నాకు తెలీదా అని చాలామంది గురువుని ప్రశ్నిస్తూ ఉంటారు. నవ్వుకోవాలి గురువు. ఇంకంటే నువ్వు తర్వాత చేయబోయేది కూడా గురువుకి తెలుసు. నీకు నీ మీద మూఢ విశ్వాసం ఉంది, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు మొత్తం గురువుకే సమర్పణ చేసుకున్నావు అని. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ తప్పులు అర్థం చేసుకోండి. ఇవి ఈ తప్పులన్నీ మీరు చేస్తున్నారు, చేయబోతున్నారు. ఇది మొదటి అధ్యాయం పూర్తి చేయకుండా 2వ అధ్యాయంలోకి మీరు అడుగు పెట్టలేరు. ఈ విషాదం, నేను బయట పడలేకుండా ఉన్నాను, నాకు చేత కావటం లేదు, నేను ఉత్తి వెధమని, నేను దద్దమ్మని ఉత్తినే కబుర్లు చెప్తున్నాను గురువుల గురించి. విష్ణుమూర్తి గారు, సరేలే పిల్లవాడు పుట్టాక వస్తాను అన్నాడు. మళ్ళీ అమృత ఘడియలో వచ్చాడు. నీకవుతే నీకేం తెలియదయ్యా మనుషుల గురించి, పుడితే ఏం లాభం, వాడి ఆలన పాలన అంతా చూసుకోవాలి కదా, వాడి మాటలు గురించి చెప్పుకోవాలి కదా, మా అతుల్ శతావర్త అలాగా, మా జితమన్యు అలాగా, మా ప్రణతి ఇలాగా, ఎట్సెట్రా. ఇంకా మీ మీ పిల్లల పేర్లన్నీ రాసేసుకోండి, చిన్న చిన్న పిల్లల పేర్లన్నీ కూడా చెయ్యాలి కదా. మరి అదంతా చేస్తే నీ పని ఎవడు చేస్తాడు, టైం లేదు ఇప్పుడు నాకు, అసలు నీతో వచ్చే టైమే లేదు మాకు, వీఆర్ వెరీ బిజీ, మరొక ఎప్పుడు రమ్మంటావు అని. నీకేం తెలియదయ్యా మాట్లాడబాక, వాడు కనీసం హై స్కూల్ అయినా పాస్ అవ్వాలా, 10th క్లాస్ అయినా పాస్ అవ్వాలి వాడు. వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. వచ్చాడు, బుద్ధి లేదా ఏదో అంటూ ఉంటావయ్యా, మానవులు చెప్పిన దానికి మాట వినకూడదు నువ్వు, మేము ఏదో అనేస్తూ ఉంటాం దానికే ఉంది, మేము మా జీవితమే ఇచ్చేస్తామండి, మీరు లేకపోతే మేము బతకలేమండి అంటూనే అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఆ పనిలో అడ్డంకి ఏదైనా వస్తే మన గురువు గుర్తొస్తాడు. దేనికంటే గురువు కోసం కాదు, దేనికి, విషాదం అర్థం చేసుకోండి, మీరు చేసినటువంటి తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నాను, కరెక్ట్ చేసుకుంటే ఆ ఏడుపు వస్తే కరెక్ట్ అయిపోతారు. అది చాలా సహజం అనుకుంటే మీరు కరెక్ట్ అవ్వరు. సరే 10th క్లాస్ అసలైంది ఇప్పుడేనయ్యా, ఇంటర్మీడియట్ చదవాలా, ఎంసెట్ పరీక్ష రాయించాలా, వాడు డాక్టరో ఇంజనీరో అవ్వాలా, యు వెయిట్, నీకేంటి తొందర, సుఖంగా ఉన్నావు కదా అక్కడ, దేని మీద పడుకున్నాడో తెలీదు మీకు, తెలీదు వాడేం సుఖంగా ఉన్నాడు, పాము మీద పడుకున్నాడు, నువ్వు పడుకో, పాము ఉంది, పాము ఉందని తెలిస్తేనే భయంతో రాత్రి నిద్రపట్టదు నీకు, ఆయన పాము మీద పడుకుంటున్నాడు చేత, ఆయన ఏదో సుఖంగా ఉన్నాడనే అపోహలో మాత్రం మీరు ఉండకండి. సరే మరి అయితే ఎప్పుడు రమ్మంటావయ్యా చెప్పన్నాడు. మరి ఇంజనీరింగ్ అవని వాడిని అన్నాడు. సరే ఇంజనీరింగ్ డిప్లొమా వచ్చింది, డిప్లొమా కాదు బాబోయ్ డిగ్రీ వచ్చింది. వచ్చేసాడు. ఈ విష్ణుమూర్తికి ఇంకో పని ఉండదు, నువ్వు ఏదైనా టైం చెప్పావనుకో వచ్చేస్తాడు, వాడి సిగ్గులేదు, మళ్ళీ పిలిస్తే కానీ రావాలి అనేటటువంటి మీకున్నటువంటి కామన్ సెన్స్ వాళ్ళకి లేదు. ఎంత మంచి స్నేహితుడైనా పెళ్ళికి పిలవలేదు అనుకోండి, మీరేం చేస్తారు, పిలవలేదు కదా వెళ్ళరు. ఈ విష్ణుమూర్తి బుద్ధి లేదు, వచ్చేసాడు సిగ్గు లేకుండా. బాబు ఇంజనీర్ అవ్వటం అంటే పరీక్ష పాస్ అవ్వటం కాదు, ఉద్యోగం రావాలి, అది కూడా మంచి ఉద్యోగం రావాలి. సరే ఎప్పుడు వస్తుంది అన్నాడు. విష్ణుమూర్తికి ఉద్యోగాల గురించి తెలియవు, ఎందుకంటే ఉద్యోగం అదే అంతా చేసి చేయించేవాళ్ళు రాక్షసులు, దేవతలు ఉద్యోగాలు చేయరు, హాయిగా జీవిస్తారు వాళ్ళు, అంచేత వాళ్ళకి ఉద్యోగాల గురించి తెలియదు పాపం. సరే మా వాడికి 80,000 నెలకు వచ్చే ఉద్యోగం వచ్చినప్పుడు అదెంతసేపు అయ్యా నేను ఇప్పుడే ఇప్పించేస్తాను అన్నాడు. మనకు అడగటం కూడా చేత కాదు పాపం, పరీక్ష పాస్ అవుతే చాలని అడుగుతారు, సుఖంగా జీవించని మనం అడిగితే జీవితాంతం సుఖంగా ఉంటారు. సరే ఇలాగా కంటిన్యూ అయింది, పెళ్ళవ్వాలి, పెళ్ళయ్యాక మనవడు రావాలి, మళ్ళీ మనవడు ఆటపాట చూసుకోవద్దు, మా కోడలికి టైం లేదు, మా అబ్బాయికి టైం లేదు, మరి వాళ్ళ మనవల్ని చూసుకోవాలిగా. ఇంతకీ నువ్వు గురువు పని చేసేది ఎప్పుడో నాకు అర్థం కాలే, ఆర్ యు నాట్ లైక్ దాట్, స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ లైక్ దాట్ వెయిట్ ఎట్ ఫస్ట్ యోగా, అది ఏడుపు మేము ఏడిపిస్తే అప్పుడు రెండవ యోగాకి రండి. నేను చెప్పేస్తున్నా ఈ క్లాసెస్ అంతా, కానీ రెండవ యోగా మీరు వింటే ఏం లాభం, ముందు ఆ ఏడుపు వస్తే ఆటోమేటిక్గా రెండవ యోగాలోకి మీరు వెళ్ళిపోతారు, ఆ అర్జున విషాద యోగంలోకి మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా దిగుతాడు గురువు, విషాదం లేనిదే మాత్రం ఆయన రాడు. ఎంత బాగా మాట్లాడేమో మేము చూసావా అమ్మయ్యా, ఇప్పుడు నా సత్తా తెలుస్తుంది ఎదుటవాడికి, ఏదో అనుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసుకుందామని, నేను జరగనిస్తానా, నేనుండగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరుగుతుందా, నా ఇష్టం వచ్చినట్టు జరగాలి. మరి నా ఇష్టం ఏంటి నాకు తెలీదు, నాకు నా గురువుని అడిగి చెప్తా, ఆ గురువు దొరకడప్పుడు. ఈ విషాదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎలాగ మీరు ఛాన్సులు పోగొట్టుకుంటారో ఈ లెవెల్స్ చెప్పాను, ఎక్కడ ఎక్కడ నీ కోరికతోనే ఆ విష్ణువుని కానీ ఆ గురువుని కానీ నువ్వు దూరం చేసుకుంటున్నావు. మరి అప్పుడు ఏం చేయాలి, దానికి జవాబు 2nd అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది గీతా ప్రవచనాలు కాదు, మీ జీవితాల యొక్క ఆలోచన విధానం మారాలి. అది మీకు అర్థం కాకపోతే ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా మాస్టర్ గీతా మకరందం, ఉండండి నేను మీకు తెచ్చిస్తాను, ఒక ఇంట్లో జరిగిన భాగవతం ఇది. ఎక్కడో మా పిల్లవాడు పడేశాడండి ఆ పుస్తకాన్ని, లాస్ట్ టైం ఎప్పుడు చూసామమ్మా గీతామ గ్రంథం పుస్తకాన్ని? 5-6 సంవత్సరాల కిందట ఇంటికి వెళ్ళవేయిస్తూ ఉంటే అనుమానం నుంచి కింద దింపానండి. నాకు బాగా గుర్తు, 5 సంవత్సరాల కిందట ఇక్కడే పెట్టాను నేను. చాలా బాగా రాశాడండి, ఏడవాల రాసిన ఆయన, మలయాళ స్వామినా రాసింది. హీ షుడ్ వీప్, అది కూడా నాకు తెలియదు. మరి నేనేం గురువునో మీరు ఆలోచించుకోండి. దానికి జవాబు రెడీగా ఉంది, నేను పరీక్షిస్తున్నాను మిమ్మల్ని. కానీ పరీక్షలో పాస్ అవుతున్నారో ఫెయిల్ అవుతున్నారో చూసుకోండి కాస్త. ఈ మాటల గారడీలో పడి మీ ఎదుగుదల ఆపేసుకుంటుంది. మీకు అంతా తెలుసు, గురువు పరీక్షిస్తున్నాడని తెలుసు. ఇంచేత గురువు తప్పు చెప్తే గురువు కదో ప్లస్ పాయింట్ ఏమో, కనీసం వాడికి వచ్చు కానీ మీకోసం చేశాడని. కానీ నాడు ఖచ్చితంగా నాకు తెలీదు, పేరు తప్పే చెప్పాను నేను. కానీ పేరులో ఏం లేదు. ఎవడవుతే ఆ గీతామకరంధాన్ని రాశాడో వాడు గ్యారంటీగా ఏడుస్తూ ఉండుంటాడు. చాలా బాగా రాస్తే నువ్వు ఎలా ఉండాలా? ఆ గీతామకరంధం ఎక్కడ ఉండాలా? మరి ఎక్కడుంది? మీ జీవితాలు అలాగే ఉన్నాయి. నూతన మానవుడికి ఈ జీవితం, ఈ ఆలోచన విధానం సరిపోదు. మొత్తము 24 గంటలు మీరు గురు చరణేషు, గురువుకి అంకితం అయిపోతేనే జరుగుతుంది. ఆ అంకిత భావం కావాలి. గురువుకి ఎలా అంకితం అవుతాం? వేడి లేదు. గురువుకి ఎలా అంకితం అవుతావు నువ్వు? ఒకటే మెథడ్, నువ్వు చెప్పింది చేస్తా, ఏం చేయాలో నాకు తెలియదు. కానీ అది చేసే ముందు కండిషన్ ఒకటి చెప్తాడు గురువు, నువ్వు అంకితభావం ఉంటే కుదరదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇంకా ఇది ధర్మమా అదే అధర్మమా? కుల స్త్రీలు ఏమైపోతారు? ధర్మం ఏమైపోతుంది? మానవజాతి ఏమైపోతుంది? ఈ పిచ్చి ప్రశ్నలు నీ బాధ్యత కాదు. యుద్ధం జరుగుతూ ఉంటే నేనెవరు అని చెప్పమంటావేంటి అని అడిగాడు పాలు బ్రంటన్ రమణ మహర్షిని. వరల్డ్ వార్ జరుగుతుందయ్యా అక్కడ, నువ్వు ఇక్కడ మారుమూల కూర్చుని అరుణాచలం దగ్గర కూర్చుని హుయామయ్య అని ప్రశ్నించుకోమంటావు? అరవిందోని కూడా అలాగే అన్నారు. పాండిచేరిలో కూర్చొని నువ్వు యోగ సాధన చేస్తానంటావేంటయ్యా బాబు? యుద్ధం జరుగుతోంది అక్కడ, దేశ స్వాతంత్రం కోసం నువ్వు జైలుకి వెళ్ళావు, ఉరి శిక్ష తప్పించుకుని వచ్చి పిరికి వాళ్ళకు కూర్చున్నావు. కథ తెలుసా పాండిచేరికి ఎందుకు వచ్చాడు? ఉరి శిక్ష పడబోయేది ఆయనకి, తప్పించుకున్నాడు. వాసుదేవ సర్వమితి అనే గీతా సాధనతో జైల్లో గీతా సాధన చేశాడు ఆయన. గ్యారంటీగా ఉరి శిక్ష ఖాయం అయింది. తన టైం ఎలాగా అన్నదే చూసుకుంటున్నాడు. చావుకి ముందు ఉన్నటువంటి, మీకైతే చావు లేదు కనుక, మీరు చావరు కనుక మీకు చాలా టైం ఉంది ఏం పనైనా చేసుకోవటానికి. పాపం శ్రీ అరబిందోకి టైం లేదు, మీ మృత్యువు రాదు కదా, వస్తుందా? మరి మృత్యువు వస్తున్నప్పుడు మీరు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? రేపు చచ్చిపోతున్నాను అని తెలిస్తే 10 ఏళ్ల తర్వాత మీ అబ్బాయి ఎంసెట్ పరీక్ష గురించి ఆలోచిస్తావా, లేకపోతే రేపటి సంగతి ఆలోచిస్తావా? నాకు తెలియదు. మరి మీరు మాత్రం ఖచ్చితంగా అమృతస్య పుత్రాహ అనే పాపం ఈ ఉపనిషత్తు రాసినటువంటి వాళ్ళకి తెలియదు మీ యొక్క దమ్ము. సడన్గా చచ్చిపోతారు అది వేరే విషయం, అది యముడు తప్పు, అది మీ తప్పు కాదు. యముడికి ఒకసారి నరఘోష దెబ్బ తగిలిందిట. అంటే ఎప్పుడైనా పాప, ఇప్పుడు కూడా యముడు తప్పు అని చెప్పాను కదా, అంటే ఎవడైనా చచ్చిపోతే ఎవడు తప్పు? అది యముడు గారి తప్పు. మేమేం చే, ఎవడో వచ్చి పొడిచేస్తే నువ్వేం చేస్తావు? అలాగే నువ్వేం చనిపోవాలనుకోలే, యముడు వచ్చి పొడిచేసాడు. అప్పుడు వెళ్ళి మొరపెట్టుకున్నాడు కాలుడితో, విష్ణుమూర్తితో. కాలుడు అన్నా విష్ణుమూర్తి అన్నా ఒకటే అని తెలిసినా ఈ క్లాసుల్లో చాలు నాకు. చస్తున్నాను నేను, క్షణక్షణం కొన్ని వేల మంది చేస్తున్నారు, అందరూ నా పేరే చెప్పి తిడుతున్నారు నన్ను. ఈ నరఘోష నేను ఎక్కడ పడేది? సరే నేను ఒక టెక్నిక్ చెప్తాను. నేను ఈసారి నుంచి యముడి వల్ల చచ్చామనరు, రోగం వల్ల చచ్చాడను, యాక్సిడెంట్ వల్ల చచ్చాడను, ఏదో పేరుతో చెప్తారులే నేను తిట్టరు అన్నాడు. ఎంత మూర్ఖులమో మనం. మనిషి ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు పొడి చేసాడు కనుక చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే బాంబు పడింది కనుక చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే ఎర్త్క్వేక్ వచ్చింది కనుక చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే సునామీ వచ్చింది కనుక చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే హార్ట్ అరెస్ట్ అయిపోయింది, మేము బతికించడానికి ట్రై చేసిన ఒక్కడు కూడా ఈముడి గురించి మాట్లాడు. అంటే మిమ్మల్ని ఎంత మాయలో ఆ విష్ణువు పడేయగలడో ఆలోచించుకోండి. ఎందుకు నువ్వు చచ్చావు అంటే నువ్వు చచ్చే టైం వచ్చింది కనుక చచ్చావు. ఇంకా ఏ కారణము లేదు. ఎవడో హత్య చేయలేడు నిన్ను, టైం రాకపోతే. ఎవడో సునామీ దెబ్బలో ఉన్నా కూడా చచ్చిపోడు. చావవలసినటువంటి టైం వస్తే కాలుడు నిర్ణయించుకుంటే కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, ఈ భీష్ముడు కానీ ద్రోణుడు కానీ జయద్రథుడు కానీ కర్ణుడు కానీ ఉండరు. మీరు అనుకుంటూ ఉండవచ్చు వాళ్ళకి ఇచ్చామృత్యు ఉందని, మీరు అనుకుంటూ ఉండవచ్చు వాడి దగ్గర విశేషమైనటువంటి అస్త్రం ఉందని, కానీ అర్జున వాడు నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకు కాలుడు భావార్థమైంది కదా. అంచేత ఆ వేదన చనిపోయే లోపల నేను అమృతత్వాన్ని పొందాలి అనేటటువంటి దమ్ము ఉన్నటువంటి వాళ్ళకి ఈ నూతన యుగము పిలుస్తోంది. అందరినీ కాదు, అందరినీ కాదు. మీరు కాస్త జాగ్రత్తగా మీ మనస్సులో అర్థం చేసుకోండి. మరి ఇన్నాళ్ళు మేము చేస్తున్నటువంటి సాధనలు హాయిగా చేసుకోండి, దాని గురించి నేను అంటలే. మీకు బాధలుంటే గాయత్రి మాతను పట్టుకోండి, మీకు బాధలుంటే దత్తుణ్ణి పట్టుకోండి. గాయత్రి దత్తుల్లో ఎవరిని పట్టుకోవాలి అని అనుమానం వస్తే ఒకసారి ఇటు వెళ్తూ ఉండండి, ఒకసారి అటు వెళ్తూ ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. హనుమంతుణ్ణి పట్టుకుంటూ ఉండండి. భావార్థమవుతుంది కదా. మీ జీవిత విధానం తప్పని నేను అంటలే. అది అర్థం కాకపోతే మళ్ళీ మీరు పప్పులో కాలు పెట్టేటే. ఇచ్చంటే మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుని మీ మానసిక స్థితిని డెవలప్ చేసుకుంటే ఈ మార్గంలోకి రండి. లేదంటే మీ మార్గం తప్పు అని అంటలే. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 10th క్లాస్ పాస్ అయ్యాక ఇంటర్మీడియట్కి వస్తావు. ఇచ్చేత ఇంటర్మీడియట్కి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలి. కానీ నాకు 10th క్లాస్ చాలు అంటే తప్ప. అది అమెరికాలో అక్కడ 10th క్లాస్ తర్వాత చాలామంది చదువులు ఆపేస్తున్నారు. చేత ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు మీ చేతకాంతనాన్ని నేను చెప్పటంలే. మీరు చెయ్యగలరు, చెయ్యండి అంటున్నా. తేడా అర్థమైందా? యు ఆర్ నాట్ క్యాపబుల్ అనే మాట కాదు ఇక్కడ. యు ఆర్ క్యాపబుల్, కానీ నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు. ఎత్తుకి ఎదుగు, కానీ ఆ ఎత్తుకి ఎదగకుండా భగవద్గీతలు మీకు ఉపయోగపడవు. భగవద్గీత మీకు ఉపయోగపడదు, గాయత్రి మీకు ఉపయోగపడదు. ఎందుకంటే ఆ గాయత్రిలోనే కృష్ణతత్వం ఉంది. చాలా స్పష్టంగా భగవద్గీతలో గాయత్రి ఛందస్సు నేను అంటాడు. ఆ మాట మీరు మర్చిపోతారు. మీరు గాయత్రి మంత్రం వల్లే ఆయన గాయత్రి ఛందస్సు అన్నాడు. మరి ఆ తేడా తెలుస్తేగా మీకు. ఆ తేడా చెప్పడానికి కాదుగా ఇక్కడ కూర్చుంది నేను. కానీ ఆ తేడా అర్థం అవ్వాలంటే మాకు తెలుసండి, మా గురువు గారు చెప్పారు. టకామని ఎవడో గురువు ఏదో చెప్పుంటాడు. నీకు అవగాహన వచ్చుంటే నీ బతికి ఇలా ఉండదు అని ఎందుకు అర్థం కావటం లేదో మీకు నాకు తెలియదు. ఆ మారటానికి కావలసినటువంటి ఆలోచన విధానానికి ఆ వేడి ఇవ్వటానికి ఈ సీడీలు రెడీ చేస్తున్నాను. గీత గురించి చెప్పటం నేనేం చెప్పేది, గీత గురించి కావలసినంతమంది చెప్పి చచ్చి వెళ్ళారు. శంకరాచార్య వారు భాషను రాశాడు, ఏం రాశాడో అడిగి తెలియదు. చాలామంది చిన్మయ అద్భుతంగా భగవద్గీత గురించి రాసి ఆయన ఈ కంప్యూటర్ అది రాకముందే ఆడియో విజువల్ టెక్నాలజీ ఉపయోగించినటువంటి గొప్పవాడు. అప్పటికి లేదు ఇదంతా, కంప్యూటర్ టెక్నాలజీలు ఈ ప్రొజెక్షన్స్ అవి లేవు. అయినా ఉపయోగించుకున్నాడు ఆయన. అందులో లక్షలాది మంది ఆడియన్స్ ఉన్నప్పుడు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఏమవుతుంది చిన్మయా మిషన్లో గీత గురించి ఏం చెప్పుకుంటున్నారు? సాందీపిని ఆశ్రమంలో ఏదో పెట్టినట్టున్నాడు బాంబేలో. ఎవరు గీత ప్రకారము జీవిస్తున్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చారు అది ప్రశ్నించుకోండి. నేను చాలా సీరియస్గా ప్రశ్నిస్తాను కనుక మీతో నాతో ఇబ్బంది పాపం మీకు. మెకానికల్గా జీవించేటువంటి జీవిత విధానానికి మీరు వెళ్ళదలుచుకుంటే ఏ అడ్డు లేదు. మీరు పరిణామక్రమంలో పరిణతి చెంది ఇంకా కొత్తదేదో నాకు కావాలి అనే ఏడుపు ఉంటే ఇది వినండి. ఏడుపు లేనటువంటి వాళ్ళు దయచేసి గీత జోలికి రాకండి. మిమ్మల్ని ఏదో గురువు పరీక్ష పెట్టేటటువంటి స్థితిలో ఉన్నారనే అపోహ మానుకోండి. యూ డోంట్ డిజర్వ్ టు బి ఎగ్జామిన్డ్. నీకు సబ్జెక్ట్ ఏమొచ్చినా నీకు ఎగ్జామినేషన్ పెట్టేది గురువు పరీక్షిస్తున్నాడండి. ఈ కష్టాలన్నీ మా గురువు పెట్టే పరీక్షలండి, మీరే చెప్పారు కదండి, మీకు కాదు. మీకు అవి కష్టాలు, ఇంకా అవి పరీక్షలను నోటుతో అంటున్నారు. మీకు కష్టమే అది. మీరు కష్టమే అనుకుంటే పరీక్ష అంటే అట్ట? పరీక్ష కష్టం కాదు. స్టూడెంట్ పరీక్ష కావాలని అడుగుతాడు. 1 ఇయర్ కోర్స్ అయిపోగానే పరీక్షలప్పుడు పరీక్ష పాస్ అవుతాయి కదా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేది. అంచేత వాడికి అది కష్టకాలం కాదు, అది వాడి సత్తా నిరూపించుకునేటటువంటి కాలం. అంచేత నిజంగా బాగా సబ్జెక్ట్ వచ్చిన వాడికి అది కష్టాలు అనిపించదు, అది పరీక్షాకాలం. నీకు కష్టం అనిపిస్తోంది అది పైకి మాత్రం ఆ సాధన, ఆ మానసిక స్థితి మీకు వచ్చిందా? వస్తే ప్రతి క్షణము అనునిత్యము మీకు ఆకలేస్తే అది పరీక్షాకాలం. మనసులో కామ వాసనలు వస్తే అది పరీక్షాకాలం. పిల్లల మీద మీకు మోహం వస్తే అది పరీక్షాకాలం. బాధాకాలం కాదు అది. ఆ అవధూత చింతన, ఆ అవధూతల జీవిత విధానము దత్తాత్రేయ సంస్కృతి, దత్తాత్రేయ సాంప్రదాయానికి మనం శ్రీకారం చుట్టేశాం. చాలా గొప్ప శ్రీకారం చుట్టాము, కానీ మీరు దానికి కూలీలుగా పనిచేయగలరు తప్ప ఆ సాంప్రదాయంలో భాగస్వాములు అవ్వాలంటే ఈ మార్పు రావాలి. లేకపోతే ఆ మందిర నిర్మాణానికి కూలీలుగా పనికి వస్తారు, ఓకే, వాళ్ళు కావాలిగా. కొంచెం ఆ తేడా అర్థం చేసుకోండి. ఆది ఎలాగుండాలి? అనునిత్యము, అనుక్షణము, నిరంతరము కూడా. నేను యుద్ధం చేయను అని ధనస్సు కింద పెట్టేయటం కాదు. లాస్ట్న మనం చదివినటువంటి శ్లోకం ఏమిటి అంటే, ఏవ ముక్తార్జున సంఖ్యే, ఈ యుద్ధ భూమిలో నేను యుద్ధం చేయను అని ఏం చేసేట? విసృజ్య ససరం చాపం. శరములు అంటే మీ ఇంద్రియాలలోంచి బయటకు వెళ్ళేటటువంటి, తిరిగి వచ్చేటటువంటి జ్ఞాన కర్మ ఇంద్రియాల ఉపయోగము. దేని ద్వారా మీరు ఆ ఉపయోగాన్ని చేస్తారు? వెన్నుపూస మీద ఉన్నటువంటి షట్చక్రాల ద్వారా, సహస్రారంలో బ్రెయిన్ ద్వారా జరిగేది. అంటే బ్రెయిన్ని నేను ఉపయోగించను, నేను ఇంకా ఆలోచించను. వాడెవడో చెప్పాడండి అందుకు నేను అలా చేశానండి. వాడెవడో నిన్ను నిప్పులో దూకమంటే దూకుతావా? దూకో కదా, దూకుతావా? నాకు చాలా నమ్మకం అండి వాళ్ళ మీద, అంటే గురువు మీద నమ్మకం లేదు. అంచేత నువ్వు గురువునే ప్రశ్నించడానికి వస్తావు, తప్పు చేస్తున్నావు, ఇది కాదు, మన జన్మ ఇందుకోసం ఎత్తలేదు, మనం ధర్మం నాశనం అయిపోతే ఇంకెందుకు అయ్యా కృష్ణ నీ బతుకు అని అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని. విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానస. మరొక ఏం చేయాలి? మీరు దడ క్వశ్చన్లు ఇచ్చేస్తున్నారు మాస్టర్, ఆన్సర్ ఏంటి వీటికి? మేము రెడీ, ప్రాణాలైనా ఇచ్చేస్తాం, కానీ సిగరెట్ మానమని అడగండి, ప్రాణాలు ఇచ్చేస్తాం. ఇచ్చంటే వెదవది, ప్రాణం పోయిందంటే అసలు ఏం పని చేయక్కర్లే, తీసేస్తాం ప్రాణాలు. కానీ సిగరెట్ మానమని అడగండి, తాగుడు మానమని అడగండి, పిల్లల మీద మోహం వదలమని అడగండి, ప్రాణాలు ఇచ్చేస్తాం. ఏం ప్రాణాలు ఇస్తారు మీరు? ఏంటి మీ మాటల యొక్క అర్థం ఏమి? నాకు చాలామంది ఫోన్ చేసి ఏడుపు గొంతుకు పెడతారు. ఏం గొంతుకు పెడతారు? ఏడవరు, గొంతుకు ఏడుస్తుంది నటన. మీ ఆరోగ్యం జాగ్రత్త మాస్టర్. నీ వల్లే నా ఆరోగ్యం పాడవుతుందని మీకు ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు కరెక్ట్గా జీవిస్తే అసలు నా ఆరోగ్యం ఎప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏ అపోహలో జీవిస్తున్నారు వాళ్ళు? మేము మా గురువుని ప్రేమించేస్తున్నాం. ఇలాంటి శిష్యులు గురువు ఆరోగ్యం కోసం గురువుకి అర్ధరాత్రి ఫోన్ చేసి ఆయనను డిస్టర్బ్ చేసి, మీ ఆరోగ్యం బాగుందండి, ఎండలో తిరగండి. అక్కడ అసలు కారణం ఏంటో తెలుసా, ఈయన ఎండలో తిరిగితే మా దుంప తింపుతాడు. ఏదో ప్రోగ్రాం పెట్టి ఎండలో మేము ఎక్కడో హాయిగా ఏసీ రూమ్లో కూర్చుంటే ఓడరేవుకి రమ్మంటాడు. కంఫర్టబుల్, అది అసలు బాధ. లోపల పాపం అది తెలియదు వాళ్ళకి, ఆ లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ వేషాలు మీకు తెలియవు, చాలా వేషాలు ఇస్తుంది. అంచేత ఏం చేయాలి మీరు, గురువు చెప్పింది చేయాలి తప్ప, గురువు చెప్పిన లక్ష్యాన్ని మీరు సాధించాలి తప్ప, రాషనలైజేషన్ ఉండకూడదు. ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇంకా వదిలేయాలి. అది ఆ దమ్ము ఉన్నటువంటి వాళ్ళకి ఈ నూతన యోగం వస్తుంది. వచ్చేసింది, ఈ భగవద్గీత అప్పుడే వచ్చింది. వేలాది వేల సంవత్సరాల ముందు గురువులు రెడీగా ఉంచుతారు మెటీరియల్. ఇలాగా అంటే ఎండాకాలం వచ్చినా పాఠ్య పుస్తకాలు దొరకటం లేదు అని ప్రతి సంవత్సరం నేను చదువుతూనే ఉంటాను. అలాంటి పిచ్చివాళ్ళు కాదు మన గురువులు. అసలు నూతన మానవ ఆవిర్భావము 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని కృష్ణుడు అప్పుడే భగవద్గీత చెప్పేశాడు. ఎవరికి, అక్కడున్నటువంటి వాళ్ళకి కాదు, ఇప్పుడు ఈ యుగంలోకి రాదలుచుకున్నటువంటి వాళ్ళకి. డెసిషన్ మాత్రం మీదే, డెసిషన్ మాత్రం మీదే. నిద్రపోతూ ఉంటే కలియుగము అని శాస్త్రం చెప్తుంది. నిద్రపోతూ అంటే ఏంటి, ఇలాంటి యుగం ఉంది, ఇలా జీవించవచ్చు అని తెలియనటువంటి అజ్ఞానం. నిద్రపోవటం అంటే నిద్రపోతున్నవాడు కలియుగంలో ఉన్నాడని కాదు, రెస్ట్ కావాలి బాడీకి. అజ్ఞానము. కలిశయానో భవతి సూత్రం అది, నీకు తెలియకపోతే అసలు అది ఉంది అని. నువ్వు కలికాలంలో ఉన్నావు, నువ్వు చేసేటటువంటి బాహ్యాడంబరాల వల్ల కలి ప్రవేశించడు, నీ అజ్ఞానం వల్ల ప్రవేశిస్తాడు. కానీ తెలిసాక ఆ బాహ్యాడంబరాన్ని నువ్వు తెలిసి ఆచరిస్తావు, తెలియకుండా ఆచరించు. అంటే తెలియకుండా ఆచరిస్తే దాన్ని భగవద్గీతలో అలాంటి కర్మం చేసేటటువంటి వాళ్ళని మిథ్యాచార సౌచ్యతే అన్నాడు. మిథ్యాచారం అయ్యా నీకు తెలియటం లేదు, నుంచుని తినకూడదు కూర్చొని తినాలి, ఎందుకు తినాలి అని తెలిస్తే నువ్వు నుంచుని తినలేవు. కూర్చునే ఇందుకు నువ్వు ఒకటికి వెళ్ళాలి, చెవికి ఇందుకు యజ్ఞోపవీతమే చుట్టుకుండాలి. అవంతా తెలియకుండా మిథ్యాచారాలు జరుగుతున్నాయి. అదే మిథ్యాచారాలని ప్రోత్సహించకూడదు మనం. కానీ మరిది ఏం చెప్పాలి, సాంఖ్యయోగము చెప్పాలి, కజేషన్ చెప్పాలి, ఎలా యుద్ధం చేయాలో చెప్పాలి. అందుకని సాంఖ్యయోగం అని 2వ యోగం వస్తుంది. అంటే ఈ సాంఖ్యయోగంలో మీరు మామూలు వ్యక్తులలాగా ఇంకా జీవించరు, ఈ నూతన యుగానికి కావలసినటువంటి అవగాహనతో జీవిస్తారు. మరి నూతన యుగానికి కావలసినటువంటి అవగాహన ఎలా తెచ్చుకోవాలి అని ఏడుపు ముందు రావాలి. ముందు ఇంజనీరు డాక్టరు అయ్యే పాసిబిలిటీ ఉందని తెలిస్తే ఇంక ఏడుపు మొదలెడతాడు వాడు. ఎక్కడ నేను చేసుకోవాలి మాస్టరు, మా వాళ్ళు నాకు కోచింగ్ ఇప్పించటం లేదండి, ఎలాగా అని చెప్పే పిల్లల్ని చాలామందిని చూశాను. మా వాడికి, మా వెధవకి రాదండి సీటు, మీరు అనవసరంగా మాట్లాడకండి మాస్టరు, అయినా మనలో మన మాట, మీ మాట మా పిల్లలు వింటారండి. వాడు విండని వాడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, వాడి మాటలోనే మీకు అర్థమైందా. నాకు చాలా ఆనందం మనుషుల మీద, ఎంత ఆనెస్ట్గా వాళ్ళ తప్పుల్ని మూత పెట్టి చెప్తారు. మా మాట మా పిల్లలు వినరండి, మీ మాట వింటారండి. అంటే అర్థం ఏంటి, పిల్లలు వాళ్ళ మాట ఎందుకు వినరు, నాకు తెలియదు ఎందుకు వినరు, నా మాట ఎందుకు వింటున్నారు, నాకు తెలియదు ఎందుకు వింటున్నారు. కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది, మీరు మాత్రం గ్యారంటీగా గురువు మాటలు వినను అని చెప్తున్నారు. ఎందుకో తెలుసా, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, మనలో మన మాట మాస్టారు, మీరు చెప్పండి వాడికి నీకు MBBS సీటు వస్తే మంచిది కాదు, నువ్వు ఆర్ట్స్ చదువుకో నాయన అని మీరు చెప్పండి, వాడు వింటాడు మీ మాట, నువ్వు నన్ను ఏమనుకున్నావు అని అడుగుతావాడు, ఓపెన్గా అడుగుతావాడని. ఆ దెబ్బ తిన్నవాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులకి తెలుసు. అది ఏమయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి నేను ఎందుకయ్యా, అంటే నువ్వు గురువుని ఎలా ఉపయోగించుకుంటున్నావు నీకు అర్థమైందా, ఎంత నీచంగా ఉపయోగించుకుంటున్నావో అర్థమైందా. ఎంత సెల్ఫిష్గా ఉపయోగించుకుంటున్నావో అర్థమైందా? ఆ నీచ బుద్ధ అర్థమైందా? నీ మాట నీ కొడుకులు వినరు, నీ పిల్లలు వినరు, గురువు మాట వింటారు కనుక గురువు ఏం చేయాలి? నీ ప్రాక్సీ అవ్వాలి. అంటే గురువుని అంత నీచ స్థితికి నువ్వు దింపగలుగుతున్నావు అని కూడా నీకు అర్థం అవటలే, మీ నీచత్వం ఏడవండి ఆ ఏడుపుకి. ఆ ఏడుపు వస్తే తప్ప మీరు లైన్లో పడలేరు. డోంట్ ఆస్క్ ద గురు టు బిహేవ్ యాజ్ యూ వాంట్. మీకు దమ్ముంటే గురువుని అడగండి, బాబు నేను చేయలేకపోతున్నాను ఏం చేయాలి. ఈనాటి వరకు ఏ తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పిల్లలకి నేను చెప్పలేదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ తల్లిదండ్రుల కంటే ఆ పిల్లలు నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నారేమో అని నాకు భ్రమేమో నాకు తెలియదు. ఐ డోంట్ నో. మరి ఆ ప్రేమ మీరు ఎందుకు ఇవ్వలేరు మీ పిల్లలకి? వీధిలో ఉన్నటువంటి వాడిని నేను, మీ పిల్లలతో నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేనటువంటి నేను, వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించినటువంటి నేను వాళ్ళని ప్రేమించినట్టు తల్లిదండ్రులుగా మీరు ప్రేమించలేకపోతున్నారు. అది అర్థమైందా? మరి ఏడవగలరా దానికోసమైనా? కనీసం ఆ ప్రేమ అయినా నా పిల్లల మీద మేము పెట్టగలిగేటటువంటిది నేర్పండి మాస్టర్ అని అడుగుతున్నారా? ఎక్కడ దెబ్బతింటున్నారో మీరు, ఏ స్థితికి వెళ్ళమంటున్నారో నూతన మానవజాతి భగవద్గీత ఆధారంగా మీరు భగవద్గీతని ఎలా సర్వనాశనం చేసి పెట్టారో అర్థం చేసుకోండి. ఇది పరిస్థితి. ఇంకా మేమేం చేయలేం మాస్టరు, అర్జునుడు చేసింది చేస్తాం, ఒకటి చేయగలం మేము. ఏంటి? విసృజ్య ససరం చాపం. ఆ రెండో బిట్టు మేము చేయం. శోక సంవిఘ్న మానస మాకు లేదండి, మాకు ఏ ఏడుపు లేదు, ఏ బాధ లేదు. కానీ బాణాలు ధనుసు పక్కన పడేయమంటే పడేస్తాం. రైట్, పడే ముందు ఆ పని చేయి. చేశాక ఏం చేయాలి? సంజయ ఉవాచ, తంతధా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఈ మధుసూదన అనే పదం ఏంటి అంటే, నీకేమో మోహం, నీకు ఆ పని చేయటం ఇష్టం, ఆ పని చేయకుండా ఆపాలి గురువు. అంచేత వాడు ఏం చేస్తాడు, నీకు ఎక్కడైతే ఆ మధు ఉందో దాన్ని తీసేయాలి వాడు. అంచేత అక్కడ వాడిన పదం ఏంటి అంటే మధుసూదన. అంచేత గురువు ఏం చేస్తాడంటే, చాలా జాగ్రత్తగా ఉండండి, నేను చాలాసార్లు మీతో చెప్పాను, దయచేసి గురువుల జోలికి వెళ్ళకండి అయ్యా బాబు, ఎంత మొత్తుకున్నాను మీతో, వెళ్ళకండి అయ్యా బాబు, నేను చస్తున్నాను వాళ్ళతో, వచ్చారో ఇరుక్కుపోతారు మీరు, రాకండి అని. ఏంటో మీరేదో పెద్ద హీరోలాగా వచ్చేస్తారు, ఇరుక్కుపోతున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఇది వదిలేసుకోండి. మీరు గురువుల జోలికి వెళ్తే మాత్రం మిమ్మల్ని ఎలా బతకనివ్వరు వాళ్ళు, ఖచ్చితంగా బతకనివ్వడు. వాళ్ళ దగ్గర ఉన్నామంటే వాడు మధుసూదనాయే, నీకు దేని మీద ప్రేమ ఉన్నదో తను తీసి పారిస్తాడు, భలే నాకుగా తీసేస్తాడు. నీకు తీసినట్టే తెలియదు, వాడు తీస్తున్నాడని కూడా తెలియదు. అందుకే దొంగ. దొంగ ఎందుకు అంటే, ఇది దొంగలని చేస్తాడు వాడు, నీకు తెలియదు అసలు నీ మోహాన్ని తీసేస్తున్నాడు. ఎలా తీసేస్తాడు? నీ కొడుకు నీ మాట వినకుండా చేస్తాడు. అయినా మీ మోహం ఎంతో, పిల్లాడు కావాలో పిల్లాడు కావాలో అని ఏడుస్తారు, తర్వాత ఈ పిల్లాడిని ఎందుకు ఇచ్చావు దేవా అని మళ్ళీ గురువు దగ్గర ముత్తుకుంటారు. ఇంతవరకు మా పిల్లవాడు చాలా ఆనందంగా ఉన్నాం బాబు అన్నాను ఒక్క వ్యక్తి నేను చూడలేదు, మరి మీరున్నారేమో నాకు తెలీదు. ప్రతివాడికి అదే గొప్ప. ఆఖరికి వివేకానంద గురించి వాళ్ళ అమ్మ పడిన బాధ కూడా అది. వివేకానంద లైఫ్ హిస్టరీ చూడండి, శివుణ్ణి అడిగింది ఆవిడ, మా పిల్లలు లేదండి, మగపిల్లవాడు, ఒక మగపిల్లవాడు వస్తే బాగుండండి అని. సరే పుట్టాడు. పుట్టాక ఇంకా రోజు శివుడితో దెబ్బలాటే, నేను అబ్బాయిని ఇమ్మంటే నీ భూతగణాన్ని ఒకరిని పంపించావు నువ్వు. మధుసూదన అంటే అర్థమైంది కదా, మధుసూదన అలా ఉంటుంది. అయినా మీ మోహాలు పోవు పోవు, ఏంటో అది. అంచేత తంతదా కృపయావిష్టం అశ్రుపూర్ణ కులీక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఏం చెప్పేట శ్రీ భగవాన్ ఉవాచ, కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. గురువు మాట తప్ప ఇంకా మీరేమి చేసినా కూడా మీరు చేసేటటువంటి పనికి చాలా అడ్జెక్టివ్స్ ఇచ్చాడు కృష్ణుడు. మొట్టమొదట ఏంటి అంటే అనార్యము, కల్చర్డ్ మ్యాన్ చేసినటువంటి పని కాదు. అంటే గురువు చెప్పిన పని తప్ప నువ్వు ఏం చేసినా యువరే కల్చర్లెస్ బ్రూట్ అని తిట్టాడు. సంస్కృతంలో మీకు ఆ తిట్టు అర్థం కాలేదని ఇంగ్లీష్లో తిట్టారు. అనార్యము అంటే అర్థం ఏంటంటే కల్చర్లెస్ బ్రూట్ అని అర్థం. మరి ఇంగ్లీష్లో తిట్టారు మాస్టరు, తెలుగులో చెప్తే మాకు అర్థమవుతుంది కదా. కల్చర్లెస్ బ్రూట్కి తెలుగు ఏంటి? సంస్కారహీనుడా అని అర్థం. లక్కీగా సంస్కారహీనులకి సంస్కారహీనత్వం అంటే ఏంటో తెలియదు, అంచేత తిట్ట అనిపించటం లేదు, అది వేరే విషయం. అర్జునుడి పరిస్థితి అదే, తిట్టినా అర్థం లేదు, లేకపోతే ఆ ఐదు ముక్కలకి ఆయన లేచిపోయి గందరగోళం పడేవాడు. అంచేత మొట్టమొదట మీకేం తెలియాలి అంటే సంస్కారాలు అంటే ఏంటో తెలియాలి. దాన్ని ఒక మహోత్సవంగా జరుపుకోమని చెప్పాను నేను, సంస్కార మహోత్సవాలండి. పూజ్య గురుదేవుల యొక్క కోరిక అది, ముందు సంస్కారం అంటే ఏంటో తెలిస్తే కల్చర్లెస్ బ్రూట్ అని తిడితే అర్థమవుతుంది మీకు. పరీక్షకి వెళ్ళి చదవకుండా ఉన్నటువంటి వెధవా చదవలేదు అని తిడితే వాడికి కోపం వస్తుంది. హాయిగా పల్లెటూళ్ళల్లో పోకిరీగా తిరుగుతూ ఉంటే 365 రోజులు, ఓ పోకిరి సినిమా 365 రోజులు ఆడుతుందిట, నిన్న చూశాది. అంతేత 365 రోజులు కూడా పోకిరీగా నువ్వు తిరుగుతూ ఉంటే చదువురాని వెధవా అంటే నీకేం కోపం వస్తుంది? నువ్వు చదువుకుంటే కదా ఏమైనా కోపం వస్తుంది. అంచేత శ్రీరామ శర్మ ఆచార్య గురుత్వం యొక్క గొప్పతనం, ఆయన ఏం కావాలనుకున్నాడు మిమ్మల్ని, మీరు ఏమయ్యారు, ఏం చేస్తుంది. ఖచ్చితంగా మీరు సంస్కారహీనులే, కానీ ఆయన కోరిక ఏంటి? ఈ సంస్కారహీనులతో ఏం చేయించాలి? సంస్కార మహోత్సవం చేయించాలి. అంటే ఆ గురువు యొక్క కృప మీకు అర్థమవుతుందా? ఒక పక్క ఏంటంటే మనకు సంస్కారాలు లేవు. సంస్కార ద్విజ ఉచ్యతే జన్మనా జాయతే శూద్ర, సంస్కారాద్విజ ఉచ్యతే. మరి ఆ సంస్కారం ఉన్నదా? అంత్యష్టి సంస్కారం తప్ప మిగతా అన్ని సంస్కారాలు మీరు చాలా స్పష్టంగా ఆచరించగలరు. కఠోపనిషదీయ జ్ఞానం తెలుసుకున్నటువంటి, నచికేతాగ్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు ప్రతి రాత్రి కూడా చనిపోయి సంస్కారవంతుడు, అంత్యష్టి చేసుకోవచ్చు. అంచేత ప్రతిరోజు పొద్దున్నే కొత్త జన్మ అనేటటువంటి సాధన మీకు చాలా ముఖ్యం. ఈ 2వ అధ్యాయానికి మొదటి తిట్టుకి చాలా లింక్ ఉంది. నేను యుద్ధం చేయను అని మూలపడేశాడు. నేను ఎక్కడ వీళ్ళందరితో వేగేది? నేను ఏం పని చేసినా అడ్డొస్తున్నారు అందరూ, అందులో మనవాళ్లే అడ్డొస్తున్నారు, వదిలేశాడు. ఎవరెవరు అడ్డొచ్చారు? బంధువుల పేర్లన్నీ నిన్న చదివే పొద్దున చదువుకున్నాం కదా, ఆ బంధువుల పేర్లన్నీ గుర్తుంచుకోండి. ఆ బంధువులు మీలో ఉన్నారు, ఆ బంధుత్వం మీలో ఉంది, వాళ్ళల్లో లేదు. మీరు ఏర్పరచుకున్నారు ఈ బంధుత్వాలన్నింటినీ కూడా, అందుకే ఇల్లా అంటాం వాటిని. మీరు ఒక రుణాన్ని, ఒక బంధాన్ని ఏర్పరచుకుని ఒక నియమం పెట్టుకున్నారు, ఆ బంధం తీసేస్తే ఆ నియమము ఉండదు. అనార్య, క్లియర్? దానికే మనము మన ఆశ్రమాలలో ఏం చేయాలి? ఈ సంస్కారాలు జరిపించుకుంటూ ఉండాలి. ఈ సంస్కారాలు నువ్వు ప్రతిరోజు జరిపించుకుంటూ ఉండాలి. అంత్యేష్టి రాత్రి పడుకునేటప్పుడు చేసుకో, పడుకునేటప్పుడే గర్భాధాన సంస్కారం చేసుకో, పడుకున్నప్పుడే ఇది 7 నెలలో 6 నెలలో చేస్తారేంటి, సీమంతం చేసుకో, ఏంటి దాని పేరు, పుంసవన సంస్కారం చేసుకో. అంత్యష్టి అవ్వాలి. అంత్యష్టి ఎప్పుడో జరుగుతుంది, రాత్రి పక్క మీద ఉన్నప్పుడు అంత్యష్టి జరుగుతుంది మీకు. దాన్ని గురువుగారు ఏం చెప్పారంటే హరిదిన్ నయ్యి మౌత్ అన్నాడు. మాకు తెలుసండి మీరేం చెప్తున్నారండి, మా గురువుగారు చెప్పారు, నువ్వు చెప్పబాక మాకు. వీ నో ఇట్ మోర్ దెన్ యూ, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ. చస్తున్నప్పుడు అంత్యష్టి చేసుకున్నావా? రాత్రి పడుకునేటప్పుడు నీ మంచము నీకు ఏమంటారు అది మూసుకెళ్తాను నలుగురు. లక్కీలీ నలుగురు ప్రతిరోజు మొయటానికి రారు కనుక 4 అక్కడ పాదాలు పెట్టుకున్నారు మీరు. అందువల్ల మంచం మీద పడుకోకండి. ఇంకా మంచం మీద పడుకోగానే మీకు ఏం గుర్తు రావాలి? 4 గుర్తు రావాలి. ఏం 4 కాళ్ళు ఉంటాయి కదా వచ్చానికి, ఏం 4 గుర్తు రావాలి? పాడి మోస్తున్నారు 4. అర్థం అదే, అది పాడే మంచం అంటే, అందులో డౌట్ ఏం లేదు. మీరు అనుకుంటున్నారు అదేదో. మరి అక్కడికి ఎక్కగానే ఏం గుర్తు రావాలి మీకు? అంత్యేష్టి రావాలి. మీకు అంత్యేష్టి ఎక్కడ వస్తుంది? అంత్యేష్టి అయిపోగానే ఏం చేసుకోవాలి మీరు? గర్భాధాన సంస్కారం చేయాలి. ఇదంతా నీ మనస్సులో జరగాలి. మా సంస్కారం అనేది మనస్సు మార్పు కానీ భౌతికమైనటువంటి కృత్యం కాదు. అది గర్భాధానం అయ్యాక దానికి పోషణ కావాలి. నువ్వు ఏ ఆలోచన విధానాన్ని నెక్స్ట్ బర్త్లో నువ్వు లాక్కుపోతున్నావు, ఖచ్చితంగా రాత్రి మాత్రమే నువ్వు నెక్స్ట్ డేలో జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని మౌళ్ళు చేసుకోగలవు. మీరేం మౌళ్ళు చేసుకుంటున్నారు? నిద్రపట్టడం లేదు, మంట ఎక్కిపోతుంది. యా నిశా సర్వభూతేషు తస్యాం జాగ్రత్తి సంయమే, రెండో అధ్యాయం గురించి చెప్తున్నాను నేను. మీరేం కన్ఫ్యూజ్ అయిపోకండి, నేను భగవద్గీతే చెప్తున్నాను. మీకు అర్థం అయ్యే భగవద్గీత, మీరు ఆచరించవలసినటువంటి భగవద్గీత చెప్తున్నాను. కుంసవన సంస్కారం అంటే అంత్యేష్టి జరిగినప్పుడు విభూతి మాత్రమే మిగులుతుంది. అంటే రోజంతా మీరు చేసినటువంటి పని యొక్క ఎస్సెన్స్, అది విభూతి అవుతుంది. ఎస్సెన్స్ లేకపోతే బూడిదవుతుంది. మిగిలేది బూడిదైనా కావచ్చు, విభూతి అయినా కావచ్చు. గురువుల రాత్రి ప్రతిరోజు జరిగేది విభూతి, మీకు ప్రతిరోజు జరిగేది బూడిద. అక్కడ మాత్రము ఆ సత్యాన్ని గుర్తించిన ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు మనకి. నా దగ్గర ఏముంది? బూడిది ఉంది అన్నాడు. కరెక్ట్ మాట చెప్పాడు. అందుకే ఆయన అంత గొప్పవాడు. ఎవరు? రియల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్, మన మార్గదర్శకుడు. మీ దగ్గర ఏం లేదయ్యా, బూడిదే ఉంది. విభూతి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. మరి ఆ విభూతితో ఏం చేయాలి? నువ్వు గర్భాధానం చేసుకోవాలి. చాలా విచిత్రమైనటువంటి గర్భాధాన ప్రక్రియలు ఉన్నాయి భారతదేశంలో. కృష్ణతత్వంలో గర్భాధాన ప్రక్రియ చాలా ముఖ్యం. ఏం చదివారో మీరు దశమస్కందం నాకు తెలీదు. మీ చదువులు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించుకోండి. దేవకీ గర్భంలో ఉన్నటువంటి బలరాముణ్ణి రోహిణి గర్భంలోకి మార్చారు, తెలుసా అది? మీకు చదివారా అది? మరి రోహిణీ గర్భంలో ఉన్నటువంటి, రోహిణీ గర్భంలో, యశోద గర్భంలో ఉన్నటువంటి ఆ ఆడపిల్లని ఎక్కడ తీసుకెళ్ళారు? అక్కడ పుట్టినటువంటి కృష్ణుడిని ఎక్కడ తీసుకెళ్ళారు? అర్థమవుతుందా? అక్కడ గర్భాధాన సంస్కారం అంటే అది, అది చేయగలిగేటటువంటి ముహూర్తం ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు జరగాలి. మీ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో మీరు చూసుకోండి. ఏమి కృష్ణతత్వం గురించి కానీ దీని గురించి కానీ ఏమి అవగాహన లేదు. వాడి దగ్గర డబ్బు ఉన్నదా లేదా? డబ్బు ఉంటే చాలు, నీ పెళ్ళాన్ని కాల్చి చంపేసినా ఏం పర్వాలే, వాడి దగ్గర డబ్బు ఉంటే చాలు. ఈ సంస్కారం ఎలా ఉంది? అనార్యము అంటే ఇది, సంస్కారం అంటే అది. దానికి మళ్ళీ పుంసవన సంస్కారం జరగాలి. నువ్వు అనుకుంటే లాభం లేదు, నాకు గొప్పవాడిని అవ్వాలని. దానికి ప్రోధి చేసే, సైంటిస్ట్ అవ్వాలంటే సైన్స్ చదవాలి, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ చదవాలి. అదంతా చదవకుండా నువ్వు, అదంతా ఎప్పుడు చదవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చదవాలి. మరి 3:30-4 గంటలకి నిద్ర లేవాలంటే నువ్వు 8:30 పడుకోవాలి. ఎలా కుదురుతుంది మాస్టర్? నన్ను చేయమంటావు, నీకు కుదరకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. అర్ధరాత్రి 12 గంటల వరకు మెలకువగా ఉండేటటువంటి వాడు నూతన యుగ మానవ జాతి గురించి ఆలోచించడానికి కూడా అనర్హుడు. యు కాంట్, యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మరి ఆ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకుంటారు? దానికి 2 విధానాలు ఉన్నాయి మన దగ్గర. సంస్కారాల గురించి చెప్పింది అర్థమవుతుంది కదా. పుంసవ సంస్కారం అయిపోయిన తర్వాత నిద్ర లేస్తారు. నిద్ర లేవగానే ఏమవుతుంది? జాతకర్మ. తల్లి గర్భం నుంచి బయటకు వస్తే ఏ సంస్కారాలు జరుగుతాయో ఆ సంస్కారాలు జరగాలి. దాని తర్వాత విద్యారంభం. ఆ రోజు చేయవలసినటువంటి పని, ఆ రోజు నువ్వు ఏ విద్యను నేర్చుకోదలుచుకున్నావో ఆ విద్యారంభ సంస్కారం. అంటే ఈ 16 సంస్కారాలు నిత్యం జరగాలి మీకు. అప్పుడు అది సంస్కార మహోత్సవం అనే పేరు కలిగినటువంటి ఆశ్రమం అవుతుంది. మీ జీవితం అలా జీవిస్తున్నావా ఈ ఆశ్రమంలో? ఏడవద్దు. చెప్పింది అర్థమైంది కదా. ప్లాన్ చేయండి. దానికి ఫెయిల్ అవుతే ఎక్స్పెరిమెంట్ ఏ సైంటిస్టు యాడ్ అవడు ఏం చేస్తాడు? ఇమీడియట్గా ఎందుకు ఫెయిల్ అయిందో ముందు పట్టుకుంటాడు. తెలియదు వాడికి కూడా ఎందుకు ఫెయిల్ అయిందో, ఈ కారణం వల్ల ఫెయిల్ అయిందేమో అనుకుని ఏం చేస్తాడో ఆ కారణాలు తీసేసి మళ్ళీ పారామీటర్స్ మార్చుకుంటాడు. అది చేయండి ఆశ్రమంలో అనార్యము. అనార్యజుష్ట యజ్ఞీయ జీవితం కాదు. శ్రీరామ శర్మ ఆచార్య గీతని నిత్య జీవితంలో ఎలా దింపటానికి ట్రై చేశాడు, ఆ శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులు గీతకి ఎంత దూరం అయ్యారో చూసుకుంటే అడుపు రావాలి. ఏడుపు ఏడుస్తే తప్ప మీరు చేయరది, అర్థం చేసుకోండి. ఎందుకంటున్నాను, ఆ ఏడుపు లోపల నుంచి ఆ ఆవేదన వస్తే ఏదైనా చేస్తారు. ఆవేదన లేకపోతే ఏమంటారంటే రేపు చేస్తామంటారు. అస్వర్గ్యం చాలా స్పష్టంగా శ్రీరామ శర్మ ఆచార్య, ఈ గాయత్రిని నేను మీకు స్వర్గలోకానికి మిమ్మల్ని పంపించడానికి ఇవ్వటం లేదు, దేనికి ఇస్తున్నాను, భూమిని స్వర్గముగా మార్చడానికి అందజేశాను. ఏం స్వర్గంగా మారుస్తున్నారు, నువ్వు ఉన్న చోటైనా చల్లటి గాలి వేస్తుందా, నువ్వే మండుతున్నావా, నువ్వే మండిస్తున్నావా, ఆ మంటే గొప్ప అనుకుంటున్నావా. యుధిష్ఠిరుడు నరకానికి వెళ్తాడు, నరక దర్శనం పాపం, ఎందుకంటే ఒక చిన్న తప్పు అబద్ధం ఆడాడు ఆయన మొత్తం జీవితంలో. ఏం అబద్ధం ఆడాడు అంటే అశ్వత్థామ హత కుంజరోవ. ఆ కుంజరోవ అనే మాట వినపడకుండా ఏం చేశారు అంటే కృష్ణుడు గారు మాయ, పాపం ఆయన కరెక్ట్గానే చెప్పాడు, కానీ అబద్ధం చెప్పాడు కదా, నరకానికి వెళ్ళాడు. ఒక జన్మలో ఒక చిన్న అబద్ధం చెప్పినందుకు నరక దర్శనం ప్రాప్తించింది. మనం హాస్యానికి అబద్ధం చెప్తాం, అక్కడ ఆయన పెద్ద లక్ష్యానికి అబద్ధం చెప్పాడు, ఇక్కడ మనం అబద్ధం ఎందుకు చెప్తాం, అయాచితంగా అకారణంగా ఏమీ కారణం లేదు అబద్ధం చెప్తాం. మరి మీరు ఎన్ని నరకాలకు వెళ్తారు ఊహించుకోండి, బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. కన్సెషన్స్ ఏమి ఉండవు ఇక్కడ, మిమ్మల్ని భయపెట్టడానికి కూర్చోబెట్టాను. అదంతా తర్వాత మాస్టారు, 72 శ్లోకాలు ఉన్నాయి మాస్టారు, ఇంకా 2 శ్లోకాల్లోనే ఉన్నారు మాస్టారు, ఇవాళ మాకు భోజన ప్రాప్తి ఉందా లేదా మాస్టారు, ఉంది, నా బాధ చెప్పుకుంటున్నాను. వినేశారా మీరు, ఈ శ్లోకం అయ్యాక ఆపేస్తాను, డోంట్ వరీ, కాస్త జాగ్రత్తగా వినండి, లేకపోతే ఆ ఏడుపుతో వినరు కరెక్ట్గా. అనార్యము సంస్కారహీనులు, అజుష్టము యజ్ఞీయ కార్యక్రమం కాదు, అస్వర్గ్యము. ఆ యుధిష్ఠిరుడు స్వర్గలోకంలో నరకలోకంలో ఉన్నప్పుడు వచ్చేస్తున్నాడు బయటికి, ఆగు ఆగు అన్నాడు. ఎవరు నరకంలో ఉన్నటువంటి వాడు, నువ్వు ఉంటే నీ ఉనికి నాకు స్వర్గాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. నరకంలో ఉన్నటువంటి వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేటటువంటి జీవిత విధానం గురించి మాట్లాడితే, ఆశ్రమంలో ఉంటో ఆశ్రమంలో నువ్వు నరకాన్ని సృష్టించుకుంటూ ఉంటే మరి ఆ గురువుగారు ఏమనుకోవాలి, మీకు ఏ సంస్కారం అర్థమైంది. చాలా సీరియస్గా అర్థం చేసుకోండి జీవితం. తప్పు చేసాము, తప్పు చేయటం తప్పు కాదు, చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయటం తప్పు అంతే, అది ఒకటి గుర్తుంచుకోండి. ఇచ్చంటే కరెక్ట్గా అన్నీ చేయగలిగితే అసలు మీరు మానవ జాతి అక్కర్లేదు, మానవ పుట్టుక పుట్టక్కర్లే. కానీ అదే తప్పు చేస్తూ విషయవాసనలకు బానిసైపోయి కూడనటువంటి అలవాట్లు కూడా తక్షణం వదులుకోలేకపోతే, దాన్ని పాపం ఆయన దేవదక్షిణగా అడిగారు పాపం గురువుగారు, సిగరెట్లు మానేయండి, తాగుళ్ళు మానేయండి, ఇతరుల్ని తిట్టడం మానేయండి, ఇతరుల్ని ఎప్పుడు తిడతావు నువ్వు, నీ కోపం వచ్చినప్పుడు తిడతావు. భావం అర్థమవుతుంది కదా, అదేంటది అస్వర్గ్యం. నీవు ఉన్న చోట 10 హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి, మేము ఉన్న చోట 10 మేము ఆనందం పంచుతాము అని చూసుకోండి. మీరు ఆనందం పంచుతున్నామా మనం, మీరు చెక్ చేసుకోండి, మీ కుటుంబాలలో, మీరు ఇష్టపడే కుటుంబాలలో, మీ పెళ్ళాం పిల్లలకు కానీ, మీ భార్యాభర్తలు పిల్లలు వాళ్ళకి మీరు ఆనందం పంచుతున్నారా, ఏడుపుని పంచుతున్నారా చూసుకోండి. బీ వెరీ ఆనెస్ట్. ఇక్కడ మీరు ఇతరుల కోసం జవాబు ఇవ్వటం లే, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్వర్గీయ వాతావరణం, నీ ఒక్క గదిలో, నువ్వు ఉన్న గదిలో స్వర్గం సృష్టించుకోలేకపోతున్నావు. నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని ఎందుకంటున్నావు బాబు, నీకు ఆ సంస్కారాలు లేవు, నీకు తెలియదు ఆనందం ఎలా పంచాలి అంటో రామకృష్ణ, నువ్వు నోరు విప్పుతేనే మమ్మల్ని గుచ్చుతున్నావే, ఏం గురువు అయ్యా నువ్వు? ఇంకా ఆ ప్రశ్న రాలేదా మీకు? నేను ఇస్తున్నా. నువ్వేం గురువు అయ్యా, స్వర్గం అంటావు అదంటావు, మమ్మల్ని కూర్చోబెట్టి గంట సేపటి నుంచి ఏడిపిస్తున్నావు నువ్వు. లాఫ్టర్ క్లబ్ అని చెప్పారు కనుక మేము నవ్వుతున్నాం. అకీర్తికరం అర్జున, తర్వాత మాట వాడాడు. ఎందుకంటే ఏడవ మంది నేను చెప్పటంలే, అకీర్తి, నువ్వు చేసేటటువంటి పనులు నీకు పేరు తేవటంలే, నీకు అకీర్తిని తెస్తున్నాయి. అకీర్తికరం అర్జున, అనార్య అజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. కీర్తిశేషులు అంటారు, దేవుడికి తెలియాలి వాళ్ళకి ఏం కీర్తి ఉందో. పాపం అలాంటి స్థితికి వెళ్ళిపోతావు నాయన అని చెప్పాడు. అందువల్ల ఇదంతా వినగానే మాస్టర్ ఈ శ్లోకం అయిపోగానే ఆపుతానన్నారు. మీరు మాట తప్పుతున్నారు, మరి మీ మందు ఉన్నాక మాట తప్పక ఏం చేస్తాను? ఈ ఒక శ్లోకం అయిపోయాక చెప్తాను. క్లైబ్యం మాస్కమప్పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో తిష్ట పరంతప. క్షుద్రమైనటువంటి మానసిక దౌర్బల్యము నీది కాదు, నీ మనస్సుది. నువ్వు శక్తివంతుడవే, నువ్వు ఆత్మవే. ఆ ఓరియంటేషన్ చేంజ్ అక్కడ రావాలి. ఈ బలహీనత మీది కాదు, మీ చేతగాంతనం కాదు, మీ శరీరానికి బలహీనత ఉంది. ఉంటున్నారు, కృష్ణుడి శరీరానికి బలహీనత ఉంది. మరి బాణం కొట్టుకుంటే చచ్చాడుగా, శరీరానికి ఉంది ఆ బలహీనత. క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్లైబ్యం మాస్కం ఉపాధ్యాయ అడవద్దు. ఖచ్చితంగా మీరు ఇది అయిపోగానే చక్తువోత్తిష్ట భోజనానికి వెళ్ళండి. జయ గురుదేవ్.